మనము ఈరోజు నుంచి స్టార్ట్ చేసేటువంటి ఈ గొప్ప ప్రాజెక్ట్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎవ్రీ చాప్టర్ కవర్ చేయాలని, ప్రతి అధ్యాయంలో దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. దిస్ విల్ నాట్ బి అన్ ఇన్డెప్త్ స్టడీ, ఇది పూర్తిగా ధ్యానం చేసేది కాదు, కానీ ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, దానికి ఉన్నటువంటి భౌగోళిక లేఖన పరమైనటువంటి సందర్భాన్ని, కాంటెక్స్ట్ని అందించేదిగా ఉంటుంది. సో దీన్ని ఆధారం చేసుకొని ఇంకొద్దిగా ధ్యానం చేయగలిగినట్లయితే మరి ఎక్కువ పాఠాలు దేవుడి మనకి నేర్పించేదిగా ఉన్నట్లు మనము గమనించగలుగుతూ ఉంటాం. జెనసిస్ ది ఆరిజిన్స్, ఆదికాండము ఆరంభాలు అనేటువంటిది. అయితే దానికంటే ముందుగా అసలు మనం బైబిల్ కవర్ టు కవర్ ధ్యానం చేయటం అనేది ఇట్స్ ఎన్ ఆసమ్ డెసిషన్, అది చాలా గొప్ప నిర్ణయం. ఏడబ్ల్యూ టోజర్ 20వ శతాబ్దంలో ఉన్నటువంటి గొప్ప టీచర్, బైబిల్ బోధకుడు అని చెప్పాలి, ఆయన ఈ మాట అన్నాడు, ద వర్డ్ ఆఫ్ గాడ్ వెల్ అండర్స్టూడ్ అండ్ రిలీజియస్లీ ఒబెయిడ్ ఈజ్ ద షార్టెస్ట్ రూట్ టు స్పిరిచువల్ పర్ఫెక్షన్ అండ్ వీ మస్ట్ నాట్ సెలెక్ట్ ఎ ఫ్యూ ఫేవరెట్ ప్యాసేజెస్ టు ద ఎక్స్క్లూజన్ ఆఫ్ అదర్స్. నథింగ్ లెస్ దెన్ ఎ హోల్ బైబిల్ క్యాన్ మేక్ ఎ హోల్ క్రిస్టియన్. పరిపూర్ణ క్రైస్తవుడు అవ్వాలి అనంటే పరిపూర్ణ వాక్యాన్ని ధ్యానం చేయాలి, అది ఏడబ్ల్యూ టోజర్ గారు చెప్పేది. క్రైస్తవుల్లో చాలామందికి ఎక్స్క్లూజన్స్ ఉంటూ ఉంటాయి, నేను కొత్త నిబంధనే చదువుతాను, లేకపోతే కీర్తనలే చదువుతాను, సామెతలే చదువుతాను, లేకపోతే పాస్టర్ గారు చెప్పినటువంటి వాక్య భాగాలే చూస్తాను, లేకపోతే సంవత్సరానికి ఒకసారి నేను ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాను. ఇవన్నీ కూడా క్రైస్తవులు చేసేదే. నేను వాళ్ళు క్రైస్తవులు కాదు అని నేనేమి వాదించట్లేదు, కానీ పరిపూర్ణ క్రైస్తవ్యము, పరిపూర్ణ క్రైస్తవత్వంలోకి రావాలంటే పరిపూర్ణ వాక్యాన్ని మనము చదవాలి. మీకు వెంటనే ఒక డౌట్ వస్తుంది, పరిపూర్ణ వాక్యం మనకి అర్థమైపోతుందా అనేసి. బిల్లీ గ్రహం గారు అద్భుతంగా పరిచయం చేశారు ప్రపంచవ్యాప్తంగా. క్రైస్తవత్వం ఆరంభమైన తర్వాత అతి ఎక్కువ మందికి సువార్త బోధించినటువంటి వ్యక్తి బహుశా ఈయనే అని మనం ఒప్పుకోవాల్సిందే. ఆయన ఈ మాట అంటున్నాడు, ఐ బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బైబుల్ ఇంటెలెక్చువల్లీ. నా ఉద్దేశ ప్రకారం నేను బైబిల్ని జ్ఞానయుక్తంగా పరిపూర్ణంగా అర్థం చేసుకోవటం అసాధ్యం. వన్ డే ఐ డిసైడెడ్ టు యాక్సెప్ట్ ద బైబుల్ ఫై ఫెయిత్. వన్ ఐ యాక్సెప్టెడ్ ద స్క్రిప్చర్ యాజ్ ద అథారిటేటివ్ వర్డ్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్, ఐ ఫౌండ్ ఇమీడియట్లీ దట్ ఇట్ బికేమ్ ఏ ఫ్లేమ్ ఇన్ మై హ్యాండ్. ఒకనొక దినాన్న విశ్వాసంతో బైబిల్ని దేవుని యొక్క వాక్యము అని అంగీకరించడానికి ఇష్టపడ్డాను. ఎప్పుడైతే ఆ పని చేశానో అది నా యొక్క చేతిలో ఒక అగ్నిగా మారిపోయింది. ద ఫ్లేమ్ బిగాన్ టు మెల్ట్ అవే అన్బిలీఫ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ మెనీ పీపుల్ అండ్ టు మూవ్ దెమ్ టు డిసైడ్ ఫర్ క్రైస్ట్. అయితే ఆ అగ్ని అనేక మందిని కరిగించింది, వాళ్ళు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వీకరించడానికి దోహదపడింది అని చెప్తూ ఉన్నాడు. మహాత్మా గాంధీ భారతదేశం స్వాతంత్రానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి వారధి అని చెప్తూ ఉంటారు. అయితే ఆయన క్రైస్తవుడు కాదు మనకు తెలిసిందే, కానీ బైబిల్ని చదివాడా ఆయన, యేసు ప్రభు గురించి బాగా తెలుసు ఆయనకి, క్రైస్తవ కళాశాలల్లో క్రైస్తవ విద్యాలయాల్లో చదువుకున్నాడు కాబట్టి. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళాడు కాబట్టి, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు చాలా కాలం కాబట్టి, ఆయన బైబిల్ గురించి చెప్పినటువంటి మాట ఇది. ఇది ఒకవేళ కనుక జాగ్రత్తగా వింటే ఈ బైబిల్ని పూర్తిగా అధ్యయనం చేయటం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది, చాలా ప్యాషనేట్గా మారుతుంది అనుకుంటున్నాను. యూ క్రిస్టియన్స్ లుక్ ఆఫ్టర్ ఏ డాక్యుమెంట్ కంటైనింగ్ ఇనఫ్ డైనమైట్ టు బ్లో ఏ సివిలైజేషన్ టు పీసెస్, టర్న్ ద వరల్డ్ అప్ సైడ్ డౌన్ అండ్ బ్రింగ్ పీస్ టు ఏ బ్యాటిల్ టార్న్ ప్లానెట్, బట్ యూ ట్రీట్ ఇట్ యాజ్ దో ఇట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ ఎ పీస్ ఆఫ్ లిటరేచర్. మీ చేతుల్లో ఉన్నటువంటి ఒక గ్రంథము ఏదైతే ఉన్నదో అది ఒక డైనమైట్ లాంటిది. ఎంత డైనమైట్ అంటే ప్రపంచ నాగరికంతటిని కూడా ముక్కలు చేయగలుగుతుంది. ఈ తలకిందులైపోయినటువంటి ప్రపంచాన్ని తిరిగి నిలబెట్టగలుగుతుంది. యుద్ధ రంగములో ముక్కలై తునాకులు అయిపోయినటువంటి యొక్క ప్రపంచాన్ని సమాధానంతో నింపగలుగుతుంది. కానీ క్రైస్తవులైనటువంటి మీరు ఆ గ్రంథాన్ని డైనమైట్ లాగా చూడలేదు, అది ఒక సాధారణమైనటువంటి లిటరేచర్గా చూస్తూ ఉన్నారన్నాడు. ఈయన చెప్పినటువంటి మాటలు మనకి సిగ్గును కలిగించాలి, మనకి భయాన్ని కలిగించాలి. అయ్యో, నేను బైబిల్ని అట్లా చూడలేకపోతున్నాను, బైబిల్ని దేవుని వాక్యంగా ధ్యానం చేయలేకపోతున్నానని మనం ఒకసారి ఆలోచించబద్దులమై ఉన్నాం. బైబిల్ అంటే ఏంటి అని అంటే చాలా సింపుల్ డెఫినేషన్ ఇవ్వాలంటే ఇట్స్ ఎ లైబ్రరీ, అది ఒక పుస్తకశాల అని అనాలి, గ్రంథాలయం అనాలి. ఎందుకనంటే దాంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు సుమారు 40 మంది రాశారు. వేరువేరు పరిస్థితులు గుండా వెళ్తున్న వాళ్ళు రాశారు, వేరువేరు స్థితిగతుల్లో ఉన్నటువంటి వాళ్ళు రాశారు. అందుట్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మోషే బాగా చదువుకున్నవాడు, సొలొమోను బాగా జ్ఞానవంతుడు, యెషయా బాగా ధనిక వర్గానికి చెందినటువంటి వాడు, మత్తయి ఆయన లేవీడిగా ఆయన సుంకము తీసుకునేటువంటి వాడుగా ఉన్నాడు, లూక్ ఒక డాక్టర్గా ఉంటున్నాడు, పౌలు గమాలియల్ దగ్గర టార్సస్ విశ్వవిద్యాలయంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి విషయాల్లో ఆయన ప్రావీణ్యత గడించినటువంటి వాడుగా ఉంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా చదువుకున్నటువంటి వాళ్ళు. అయితే వీళ్ళతో పాటు చదువులేని వాళ్ళు కూడా రాశారు. దావీదు గొర్రెలు కాసుకునేటువంటి వాడు, ఆమోసు తట్టలు మోసేటువంటి వాడు, పేతురు చేపలు పట్టేటువంటి వాడు, వీళ్ళు వేరువేరు స్థితిగతుల్లో ఉన్న వాళ్ళు అయినప్పుడు కూడా వీళ్ళందరూ రాసినటువంటి గ్రంథము ఒకటిగా ఉండగలుగుతున్నది. అయితే ఒకళ్ళు నుంచి ఒకళ్ళు సలహాలు తీసుకొని రాశారా? లేదు. ఎందుకు ఆ విధమైనటువంటి యూనిటీ వచ్చిందంటే, ద యూనిటీ లైస్ ఇన్ ఇట్స్ డివైన్ ఆథర్షిప్ ఇన్ ద హోలీ స్పిరిట్. మనకి తెలిసినట్లుగా 66 గ్రంథాలు 40 మంది రాసినప్పటికీ దీన్ని రాయించింది పరిశుద్ధాత్ముడు. హోలీ స్పిరిట్ ఈజ్ ది అల్టిమేట్ ఆథర్. అది మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం. బైబిల్ ఎందుకు ఇవ్వబడింది? ఫర్ వాట్ పర్పస్ ద బైబిల్ హ్యాస్ కమ్ టు అస్? తిమోతికి పౌలు భక్తుడు రాసినటువంటి చివరి పత్రిక, ఈ 3 వచనాలు 15, 16, 17 వచనాలు చాలా రిచ్ వర్సెస్ అని చెప్పాలి. నేను ఒకసారి ఇంగ్లీష్లో తెలుగులో చదువుతాను, తర్వాత ఫ్యూ పాయింట్స్ మాత్రం మీకు చెప్తాను. ఫ్రమ్ చైల్డ్హుడ్ యూ హ్యావ్ బిన్ అక్వైంటెడ్ విత్ ద సీక్రెట్ రైటింగ్స్ విచ్ ఆర్ ఏబుల్ టు మేక్ యూ వైజ్ ఫర్ సాల్వేషన్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ బ్రీత్డ్ అవుట్ బై గాడ్ అండ్ ప్రాఫిటబుల్ ఫర్ టీచింగ్, ఫర్ రిప్రూఫ్, ఫర్ కరెక్షన్ అండ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్, దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ మే బీ కంప్లీట్ ఎక్విప్డ్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల ప్రశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దీంట్లో మనము ఈ 3 వర్సెస్లో వి హ్యావ్ ఆన్సర్స్ ఫర్ ఆల్ క్వశ్చన్స్. నెంబర్ 1 ఏంటంటే, బైబిల్ ఎందుకు ప్రత్యేకమైంది అని అంటే గనక అది పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ బట్టి వచ్చింది. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ బ్రీద్డ్ అవుట్ బై గాడ్, ఎల్లో కలర్లో ఉంది, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. థియోస్ న్యూస్టాస్ అని అంటారు గ్రీక్ భాషలో. థియోస్ అంటే దేవుడు, న్యూస్టాస్ అంటే ఆయన యొక్క ఊపిరిలోంచి వచ్చింది. గాడ్ బ్రీద్డ్ అవుట్ అంటే మనకి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అక్షరము దేవుని నోటి నుండి వచ్చింది, దేవుడు ఆశించింది వచ్చింది. అంటే దేవుడు పేతుర్ని, పౌలుని, మోషేని వీళ్ళందరినీ పక్కకు పెట్టేశాడు అనేది కాదు. వాళ్ళు రాసినటువంటి మాటలు, వాళ్ళు చెప్పి పలికినటువంటి మాటలు తన నోట పలికినటువంటి మాటలు, తన నోట నుండి వచ్చినవి. అది దీంట్లో ఉన్నటువంటి వాట్ ఈ స్క్రిప్చర్స్ అంటే, ఇవి దేవుని నోట నుండి వచ్చినాయి కాబట్టి దే ఆర్ సేక్రెడ్ రైటింగ్స్. అవి పరిశుద్ధ లేఖనములు. పరిశుద్ధ లేఖనములు అంటే ప్రపంచంలో పుస్తకాలన్నీ కూడా ఒక పక్కన పెడితే బైబిల్ వాటితో పెట్టడానికి వీల్లేదు. బైబిల్ని వేరుగా ఉంచాలి. సేక్రెడ్ అంటే సెటపార్ట్, వాళ్లతో ఆ పుస్తకాలతో కలపదగ్గేవి కాదు. సార్, ఇంత పవిత్రమైనటువంటి లేఖనాలు, దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఎందుకు వచ్చాయి? వై దే హ్యావ్ బీన్ గివెన్ అని అంటే, వాయిస్ ఫర్ సాల్వేషన్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఇది మనము చూడగలుగుతుంటాం. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము, గ్రీన్లో కనబడుతుంది, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము. ఈ లేఖనాలు మనల్ని రక్షణలోకి నడిపించేదిగా ఉంటుంది. రక్షణ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. విశ్వాసము ద్వారా యేసు ప్రభువులో మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే లేఖనాలు అక్కడితో ఆగిపోవు. ఇంకేం చేస్తూ ఉంటాయి అంటే, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును. ఉపదేశించుటకును అని అంటే గనక ఫర్ టీచింగ్, వాట్ ఈజ్ రైట్, రిప్రూఫ్ వాట్ ఈజ్ నాట్ రైట్, కరెక్షన్ హౌ టు గెట్ రైట్, ట్రైనింగ్ హౌ టు స్టే రైట్, ఉపదేశించుటకు రైట్ అంటే ఏంటి, ఖండించుటకు ఏది రైట్ కాదు, తప్పుదిద్దుటకు రైట్లోకి ఏ విధంగా రాగలుగుతాను, నీతి యందు శిక్ష చేయుటకు ఆ రైట్లో ఏ విధంగా కొనసాగుతాను, దీన్నే శాంక్టిఫికేషన్ అంటాం. అనుదినము దేవుని వాక్యం చదవాల్సిందే, రక్షింపబడ్డాను అయిపోయింది అంటానికి కాదు, ఇది మన జీవితాంతం ఉండాల్సిందే. అందుకనే ఈ లేఖనాలు ఇచ్చారు. అయితే ఈ లేఖనాల యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? ద మ్యాన్ ఆఫ్ గాడ్ మే బి కంప్లీట్ ఎక్విప్డ్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు. కాబట్టి మన జీవితంలో గుడ్ వర్క్స్ కనబడాలి. సొసైటీ మనలో ఉన్నటువంటి కార్యాలను బట్టి ఈ వ్యక్తి దేవుని వాక్యాన్ని బట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని వాళ్ళు గుర్తించగలిగి ఉండాలి. సో ఈ 3 verses మనకి వాక్యం గురించి అన్నీ ఉన్నాయి. దేవుని నోట నుండి వచ్చింది, పవిత్రమైనటువంటిది, మానవుణ్ణి సరైనటువంటి మార్గంలో పెట్టేది, మంచి కార్యాలు చేయటానికి సంసిద్ధపరిచేది. దాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆ ఉద్దేశంతోనే దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయబద్దులమై ఉంటున్నాం. అయితే దేవుని వాక్యాన్ని అంటే లేకపోతే బైబిల్ అనేది సైంటిఫిక్ పర్పస్తో చదవకూడదు, సైంటిఫిక్ పర్పస్తో దాన్ని చూడకూడదు. అయితే బైబిల్ సైన్స్కి వ్యతిరేకమైందా? ద బైబిల్ ఈజ్ నెవర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీ ఆఫ్ ద సైంటిఫిక్ లాస్. దేవుని వాక్యము ఎప్పుడు కూడా మనకు తెలిసినటువంటి నోన్ సైంటిఫిక్ లాస్కి వ్యతిరేకంగా ఉన్నది కానే కాదు. ఇట్ వాజ్ నెవర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీ ఆఫ్ ద సైంటిఫిక్ లాస్. ఇన్ఫ్యాక్ట్ ద బైబిల్ వీ హ్యావ్ ఈజ్ ద రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ విచ్ కెనాట్ బి డిస్కవర్డ్ ఫ్రమ్ సైంటిఫిక్ మెథడ్స్. బైబిల్లో మనకి కొన్ని కొన్ని విషయాలు చెప్పబడ్డాయి, అవి సైన్స్ ద్వారా ఎప్పటికీ గ్రహించలేము. సైన్స్లో ఉన్నటువంటి ఎంపిరికల్ వాల్యూస్ అంటే అబ్జర్వేషన్, ఈ పద్ధతి ద్వారా మనము తిరిగి రిపీట్ అవటం, వాటి ద్వారా నేర్చుకోలేనివి కొన్ని దేవుడు మనకి బహిర్గతం చేశాడు. ఏంటండి అంటారేమో, బైబిల్ సైన్స్ ఎంత ప్రయత్నం చేసినా కూడా హ్యూమన్ ఆరిజిన్ గురించి సరైనటువంటి జవాబు ఇవ్వలేదు. ఖచ్చితమైనటువంటి జవాబు బైబిల్ నుంచే కనబడుతుంది. అంతేకాదు, మానవుడు సృష్టిలో ప్రత్యేకమైనటువంటి వాడు అన్నది బైబిల్ బట్టే మనకి అర్థమైంది. మానవుడికి ఉన్నటువంటి నైతిక విలువలు, మానవుడికి ఉన్నటువంటి దైవికమైనటువంటి తపన, వీటికి జవాబు బైబిల్ నుంచే మనకు కనబడుతుంది. ఆరాధించాలి అనేటువంటి ఆశ మానవుల్లో ఉన్నదే, దానికి జవాబు బైబిల్లోనే మనకి కనబడుతుంది, ఇంకెక్కడా లేదు. ఒకవేళ బైబిలే కనుక లేకపోతే మానవుని యొక్క ఎక్స్క్లూజివ్ నేచర్, ద హ్యూమన్ ఎక్స్క్లూజివ్ నేచర్ మనకి తెలుసుండేది కాదు, ద పర్పస్ ఆఫ్ లైఫ్ మనకి ఉండేది కాదు, మానవుని యొక్క జీవిత ఉద్దేశం తెలుసుండేది కాదు. వీ వుడ్ నెవర్ హ్యావ్ వుడ్ హ్యావ్ హ్యాడ్ ది హోప్ ఫర్ ద ఫ్యూచర్, భవిష్యత్తు గురించి ఒక నిరీక్షణ అనేది మానవులుగా ఉండేటువంటిది కాదు. మానవుడు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు, ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాడు, నరకం అనే భయం మానవుల్లో ఎందుకున్నది, అపరాధ భావానికి కారణం ఏంటి, ఎదుటి వ్యక్తికి దుఃఖాన్ని కలిగించినప్పుడు నాకెందుకు దుఃఖం కలుగుద్ది, ఆల్ దీస్ క్యాన్ బి ఓన్లీ ఆన్సర్డ్ బై ద బైబిల్. అయితే సైంటిఫిక్ రీసెర్చ్ను బట్టో, ఫిలాసాఫికల్ అబ్జర్వేషన్ను బట్టో, సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ బట్టో ఇవి బయటపడి ఉండేవి కాదు. బికాజ్ ఆఫ్ బైబిల్ వీఆర్ ఏబుల్ టు డూ దాట్. అందుకనే బైబిల్ మనకి ఇవ్వబడింది. క్రిస్టియన్స్ బిలీవ్ దట్ గాడ్ ఆఫ్ క్రియేషన్ అండ్ గాడ్ ఆఫ్ సైన్స్ ఈజ్ వన్ అండ్ ద సేమ్స్. క్రైస్తవులు నమ్మేది ఏంటంటే బైబిల్ సృష్టించినటువంటి దేవుడు, లేకపోతే ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఈ రెండు కూడా ఒకటే. సృష్టికర్త అయినటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, శాస్త్రానికి కూడా దేవుడే. గాడ్ ఆఫ్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ ఆఫ్ సైన్స్. కాబట్టి మనము సైన్స్ని వ్యతిరేకించం. అందుకని బైబిల్లో సైన్స్ ఉంటుందనేటువంటి ఆలోచనతో ధ్యానం చేయటం మొదలుపెట్టాం. దెన్ వాట్ ఈజ్ బైబిల్, బైబిల్ ఎందుకు ఇవ్వబడినాయి, నేను ఇచ్చినటువంటి ఈ థాట్స్, ద బైబిల్ అండ్ ఇట్స్ పర్పస్ అనేది జాన్ ఆర్ డబ్ల్యూ స్టార్ట్ రాసినటువంటి అండర్స్టాండింగ్ ద బైబిల్ అనే దాంట్లో మొదటి చాప్టర్ నుంచి కొన్ని థాట్స్ తీసుకోవడం జరిగింది. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ ఎనీ అదర్ బుక్స్, వేరే పుస్తకాల నుంచి కనుక నేను సమకూర్చినట్లయితే కనుక ఆ పుస్తకం పేరు లేకపోతే ఆ ఆథర్ పేరు మీకు చెప్తాను, ఎందుకనంటే నోబడి షుడ్ థింక్ దిస్ ఈజ్ క్రియేటెడ్ బై మీ, ఏదో నేను ఒక్కడనే ప్రయోగశాలలో ఇది సృష్టించింది అని నేను అనట్లేదు. ఐ హ్యావ్ రిఫర్డ్ సో మెనీ బుక్స్, చాలా పుస్తకాలు నేను చదివాను, చాలామంది రాసినటువంటి ఆలోచనలు నేను సమకూర్చి వీటిని సంక్షిప్తంగా మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఫర్ లిటరేచర్ పర్పస్. ఇండియాలో చాలామంది క్రైస్తవులు ఇంగ్లీష్ బైబిల్ చదివితే ఇంగ్లీష్ బాగా వస్తుందంట కదా అని చదవటం మొదలు పెడతారు. తప్పులేదు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకోవటం, కానీ బైబిల్ని ఆ కోణంలో చూసినట్లయితే మహాత్మా గాంధీ చెప్పింది నిజమవుతుందేమో. వీఆర్ లుకింగ్ అట్ బైబిల్ యాజ్ ఎ మియర్ లిటరేచర్ పీస్, అది లిటరేచర్ పీస్ కానీ. ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్లో ఎస్తేర్ గ్రంథం, యోబు గ్రంథం ఇవి లిటరేచర్ పీస్గా పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా చదువుతారు, బట్ దే డోంట్ గెట్ ది స్పిరిచువల్ వాల్యూ అవుట్ ఆఫ్ ఇట్. దాంట్లోంచి ఆత్మీయమైనటువంటి విలువలు బయటకు పొందలేకపోతున్నారు. ఎందుకు అని అంటే దే నెవర్ లుక్డ్ అట్ ద బైబుల్ ఇన్ దట్ వే, ఆ విధంగా వాళ్ళు చూడలేకపోయారు. బైబిల్ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అని అంటే తన మనసుని మనకి బహిర్గతం చేయడానికి. గాడ్ వాంటెడ్ టు కమ్యూనికేట్ హిజ్ మైండ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ అవర్ హార్ట్. కాబట్టి ఎవరైనా బైబిల్ చదవదలుచుకుంటే మీ యొక్క ప్రాసెసింగ్ లాంగ్వేజ్ ఏదో దాంట్లో చదువుకోండి. ప్రాసెసింగ్ లాంగ్వేజ్ అంటే హృదయంలో ఏ భాషలో ఆలోచిస్తావో, నోటితో మాట్లాడే భాష కాదు. నీకు కలలు ఏ భాషలో వస్తాయో దాంట్లో చదవటం నేర్చుకో, ఎందుకంటే దాట్ ఈజ్ ద హార్ట్ లాంగ్వేజ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ భాష అది, నీ మనసు కోరుకునేటువంటి భాష అది. నువ్వు ఆ భాషలో ఆలోచించి ఏ భాషలో అయినా మాట్లాడచ్చు. కాబట్టి ఆ భాషలో ధ్యానం చేయటం అనేది మంచిది. ఇట్ ఈస్ నాట్ ఫర్ నాలెడ్జ్ అండ్ ఫిలాసఫీ, తాత్విక జ్ఞానము కోసం బైబిల్ మనకి ఇవ్వలేదు. ద పర్పస్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ సాల్వేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు మనకి తన పవిత్ర లేఖనాన్ని మనకి ఇచ్చింది రక్షణార్థమై మన యొక్క జీవితం రూపాంతరం చెందాలని, తాను ఆశించినటువంటి రూపంలోకి అంటే క్రీస్తు స్వరూప్యంలోకి మార్చబడటానికి ఇది మనకి అందించబడింది. సరే, ఆది కాండము మనం ఇప్పుడు ఈరోజు ధ్యానం చేయబోతున్నాం విత్ దట్ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ద బైబిల్. ఆది కాండం గురించి కొంతమంది భక్తులు చెప్పినటువంటి మాట ఇది, జెనసిస్ ఈజ్ ద స్ప్రింగ్ ఫ్రమ్ విచ్ ఫ్లోస్ ఆల్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ ద బైబిల్. జాన్ ఆర్ డబ్ల్యూ స్టాట్ గారు అంటున్నారు. ఆది కాండము అనేది ఒక నీటి ఓట లాంటిది. ఆ ఓటలోంచి వచ్చేటువంటి నీరు ఎలాగుంటుందో ఆది కాండము అనేటువంటి ఓటలోంచే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి సిద్ధాంతం కూడా బయటకు వచ్చింది అని అంటూ ఉన్నాడు. జెనసిస్ ప్రొవైడ్స్ ద థియోలాజికల్ పిల్లర్స్ ఆన్ విచ్ ద రెస్ట్ ఆఫ్ ద బైబిల్ స్టాండ్స్. బైబిల్ ఒక సూపర్ స్ట్రక్చర్ అనుకుంటే దాని యొక్క పునాది ఆది కాండము అంటున్నాడు కెంట్ హ్యూజ్ అనేటువంటి ఆయన. జెనసిస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆన్ విచ్ ద హోల్ సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ ద డివైన్ రెవల్యూషన్ రెస్. గ్రహం డబ్ల్యూ స్కార్జీ ఈయన అంటున్నాడు. మనకి ఆధ్యాత్మికమైనటువంటి దర్శనాలు లేకపోతే ప్రత్యక్షతలు ఏదైనా ఏవైనా ఉన్నాయంటే దాని యొక్క పునాది ఆది కాండమే అంటున్నాడు. జెనసిస్ ఈజ్ ద సీడ్ ప్లాట్ ఆఫ్ ది బైబిల్. జాన్ పి బర్కీ ఆయన ఆది కాండం మొదటి 11 అధ్యాయాల మీద ఒక పెద్ద గ్రంథాన్ని రాశాడు. కేవలం 11 అధ్యాయాల మీద ఆది కాండాన్ని సీడ్ ప్లాట్ అంటే మనం నర్సరీలో ముందు చెట్లు నాటి ఆ చెట్లు వేసి మొక్క విత్తనాలు వేసి ఆ తర్వాత నాడుకుంటూ వెళ్తామే, ఆ విధంగా దేవుడు ఆది కాండములో విత్తనాలు చల్లాడు. ఇక నిర్గమాకాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా అవి మొలకెత్తటం అనేది మనము చూస్తూ ఉంటాం. సో జెనసిస్ ఈజ్ ద ఆరిజిన్స్, ద బుక్ ఆఫ్ ఆరిజిన్స్ అనాలి. జెనసిస్ అనేటువంటి ఇంగ్లీష్ టైటిల్ ఒరిజినల్గా హీబ్రూ బైబిల్లో బెరేషిత్ అని ఉంటుంది. బెరేషిత్ అన్నటువంటి మాటకి ఇన్ ద బిగినింగ్ అని. హీబ్రూ బైబిల్లో పుస్తకానికి టైటిల్ మొదటి మీనింగ్ఫుల్ మాటలను బట్టి ఇచ్చారు. మొదటి మీనింగ్ఫుల్ మాట ఇన్ ద బిగినింగ్ హీబ్రూ బైబిల్లో బెరేషిత్ అనేది, అందుకనే ఆ పుస్తకానికి ఆ టైటిల్ ఇవ్వటం జరిగింది. క్రీస్తు పూర్వం 250లో అలెగ్జాండర్ తర్వాత టోలమై కాలంలో ఈజిప్ట్ దేశంలో అలెగ్జాండ్రియా అనేటువంటి పట్టణంలో 70 పండితుల్ని సమకూర్చి హీబ్రూ బైబిల్ని గ్రీకులోకి తర్జుమా చేయమంటాం అడిగింది. దాన్ని సెప్టువాజెంట్ అని అంటారు, ఎందుకంటే 70 తర్జుమా చేశారు కాబట్టి. వాళ్ళు తర్జుమా చేసినప్పుడు ఆది కాండానికి గ్రీక్లో జెనిసియోస్ అని పేరు పెట్టారు. జెనిసియోస్ అనే దానికి అర్థం ఏంటి అని అంటే కనుక డిసెండెంట్స్, జనరేషన్స్, తరాలు లేకపోతే వంశావళి అనేటువంటి మాట. జెనసిస్ ఇన్ గ్రీక్ మీన్స్ జనరేషన్స్ ఆర్ డిసెండెంట్స్. దాన్నే హిబ్రూలో టొలిడాట్ అని అంటారు. టొలిడాట్ అనేటువంటి మాట ఆదికాండంలో 10 సార్లు కనబడుతుంది. అంటే 10 వంశావళులు ఆదికాండంలో ఇవ్వబడ్డాయి. 50 అధ్యాయాల్లో 10 వంశావళులు ఇవ్వబడ్డాయి. 2:4 భూమి ఆకాశముల యొక్క వృత్తాంతం ఇవ్వబడింది. 5 మొదటి వచనం నుంచి ఆదాము వంశావళి ఇవ్వబడింది. 6:9 నుంచి నోవహు వంశావళి ఇవ్వబడింది. 10:1 నుంచి నోవహు యొక్క కుమారులు షేము, హేము, యాపాతి యొక్క వంశావళి. 11:10 నుంచి షేము వంశావళి, ఎందుకంటే షేము యొక్క వంశావళిలోనే యేసు ప్రభు వచ్చాడు కాబట్టి. 11:27 తెరహు వంశావళి, ఎందుకంటే తెరహు వంశావళిలో అబ్రహాము వచ్చాడు కాబట్టి. అబ్రహాము తర్వాత ఇష్మాయిల్ గురించి ఇచ్చారు, ఎందుకంటే విడవబడినటువంటి వంశావళి అది. ఆ తర్వాత ఇస్సాకు వంశావళి ఇచ్చారు, 25:19 నుంచి, ఎందుకంటే ఇస్సాకు వంశావళిలోంచి ఏసయ్య వచ్చాడు కాబట్టి. 36:1 నుంచి ఏసవ వంశావళి ఇచ్చారు, ఎందుకంటే ఆయన విడవబడినవాడు కాబట్టి. 37:2 నుంచి యాకోబు వంశావళి ఇచ్చారు. యాకోబు ఇష్మాయిలు, యాకోబు ఇస్సాకు అబ్రహాము మన యొక్క పితరులు అని అంటూ ఉంటాం. వాళ్ళ యొక్క 10 వంశావళులు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అందుకనే బుక్ ఆఫ్ జనరేషన్స్ అని ఆదికాండానికి పేరు ఉన్నది. అయితే ఆదికాండాన్ని ఎవరు రాశారు? మనకు తెలిసినట్లుగా పెంటాటూక్, మొదటి 5 గ్రంథాలు. పెంటా అంటే గ్రీక్ భాషలో 5, చూకాస్ అంటే స్క్రాల్స్. మనకి తెలిసినట్లుగా పుస్తకాలు ప్రింట్ చేయటం మొదలు పెట్టక మునుపు ఇవి చుట్టల్లో ఉండేటువంటివి. చుట్టలు అనేవి ఒక్కొక్క బాణలో పెట్టేటువంటి వాళ్ళు. పెంటటూక్ 5 చుట్టల్ని ఒక బాణలో పెట్టేవాళ్ళు. దాన్ని టోరా, ధర్మశాస్త్రము అని వాళ్ళు పేరు పెడుతూ ఉండేవాళ్ళు. ఈ పెంటటూక్ని చాలామంది నమ్మేది ఏంటంటే ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, నంబర్స్ మర్చిపోయాను, సంఖ్యాకాండము, ఈ 5 కూడా మోషే రచించాడు అని, మోషే రాసి మనకి ఇచ్చాడు అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా నమ్ముతూ ఉంటారు. రెస్ట్ ఆఫ్ ద బిబ్లికల్ ఆథర్స్, యేసుప్రభు వారు కానీ లేకపోతే యెహోషువా దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా ఈ గ్రంథాల్లో, ఈ 5 పుస్తకాల్లో ఏ వచనాన్ని ప్రస్తావించినా మోషే మాటలుగా వాటిని ప్రస్తావించుకుంటూ వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే మోషే ఎట్లా రాశాడు? 2 రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి ఆదికాండం విషయంలో. మోషే ఆదికాండాన్ని ఎట్లా రాశాడు? ఎందుకంటే మోషే పుట్టక మునుపు ఆదికాండంలో ఉన్న విషయాలు జరిగిపోయినాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆదికాండానికి మోషేకి మధ్యన దగ్గర 400 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. అయితే 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని మోషే ఎట్లా రాయగలిగాడు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. దేర్ ఆర్ 2 వ్యూస్. ఒక వ్యూ ఏంటనంటే స్టెఫను అపోస్తల కార్యం 7:38 వచ్చిన రాసినట్లు సీనాయ పర్వతం మీద తనతో మాట్లాడినటువంటి దేవదూతతోనూ తన పితరులతోనూ అరణ్యములోని సంఘము యందు ఉండి మనకి ఇచ్చుటకు జీవవాక్యమును తీసుకుని వాడి ఇతడే. అంటే దేవుడు తనకి చెప్పాడు, అందుకనే రాశాడు. ఇది చాలా ఆర్థడాక్స్ వ్యూ అంటారు. చాలా పూర్వకాలం ఉంది ఇదే ఆలోచన ఉండేది, మోషేకి దేవుడు అంతా చెప్తే కనుక రాశారు అని. అయితే మనకి ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ వచ్చినప్పుడు, తర్వాత పురావస్తు శాఖలో వాళ్ళు తవ్వకాల్లో కొన్ని విషయాలు తెలిసినప్పుడు 2 వ్యూ వచ్చింది. ద సెకండ్ వ్యూ విచ్ ఈస్ పాపులర్లీ బిలీవ్డ్ ఈజ్ దాట్ ఇట్ ఈస్ కంపైల్డ్ యాజ్ ఎనీ హిస్టారియన్ కంపైల్స్. ఏ చరిత్రకారుడైనా కంపైల్ చేసినట్లు మోషే కంపైల్ చేశాడని. హిస్టారియన్స్ చేసేటువంటి పని అదే, చరిత్ర రాసే వాళ్ళు చేసేటువంటి పని అదే. వాళ్ళు వేరు సోర్సెస్ నుంచి ఇది చక్కగా వాస్తవానికి దగ్గరగా అనిపిస్తుంది, లాజికల్గా అనిపిస్తుంది, ట్రూత్ లాగా అనిపిస్తుంది, అంటే దాట్ విచ్ ఈజ్ రిలవెంట్ టు ద రియాలిటీ, వాస్తవతకు దగ్గరగా అనిపిస్తుంది, కాబట్టి ఇది అయి ఉండవచ్చు అని రాయటాన్ని హిస్టారియన్ అని అంటూ ఉంటారు. ఆ విధంగా మోషే రాశాడు అనేటువంటిది చాలామంది ఆలోచన. మనం ఇందాక చూసాం కదా లాస్ట్ స్లైడ్లో 10 వంశావళులు ఉన్నాయని. అయితే చాలామంది నమ్మేది ఏంటంటే ఒక్కొక్క వంశావళి ఒక రాతి మీద రాశారని, లేకపోతే ఒక పలక మీద రాశారని. వాటిని అన్నిటినీ కంపైల్ చేసుకుంటూ ఆయన రాసుకుంటూ వచ్చాడనేది కొంతమంది యొక్క వాదన. మోషే లూకాలాగా కంపైల్ చేశాడు. మోషే టాబ్లెట్స్ అంటే ఒక విధంగా రాతి పలకలను ఆధారం చేసుకొని రాసినట్లయితే, లూకా మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి రాశారు. ఇద్దరు కూడా ఒక విధంగా రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే లూకా యేసుప్రభుతో తిరిగిన వాడు కాదు, కానీ సువార్త ఎట్లా రాయగలిగాడు? ఎందుకనంటే ఆయన కంపైల్ చేశాడు, మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగి ఆయన తీసుకొని వచ్చి రాశాడు, కాబట్టి ఆ విధంగా రాశారు. అయితే మోషే లూకా రాసినటువంటి ఈ గ్రంథాలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయి. అంటే వాళ్ళు రాసినటువంటి మాటలు దేవుని యొక్క ఊపిరిలోంచి వచ్చినాయి, దేవుని యొక్క నోటిలోంచి వచ్చినాయి. సో వి గివ్ ఈక్వల్ వాల్యూ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ యాజ్ ఎనీ అదర్ బుక్ ఇన్ ద బైబిల్. బైబిల్లో మిగిలిన పుస్తకాలకి ఎలాంటి విలువను ఇస్తామో ఈ పుస్తకానికి కూడా అలాంటి విలువనే మనము ఇస్తూ ఉంటాం. హౌ మోసెస్ రోట్ అనేది. సరే, ఈ పుస్తకాన్ని మనము ఎట్లా ధ్యానం చేయాలి? హౌ షుడ్ వి రీడ్ దిస్ జెనసిస్? జెనసిస్ ఇందాక చెప్పినట్లుగా ఇట్ హ్యాస్ అ డివైన్ ఆరిజిన్ అండ్ ఇట్ ఈస్ బ్రీద్డ్ అవుట్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నోటిలోంచి వచ్చింది, ప్రేరణలోంచి వచ్చింది, కాబట్టి అది పరిశుద్ధ లేఖనము, సేక్రెడ్ రైటింగ్స్. కాబట్టి దాన్ని పవిత్రంగా ధ్యానం చేయాలి. ఒక హిస్టరీ బుక్ గానో, లేకపోతే ఒక లిటరేచర్ బుక్ గానో, లేకపోతే ఒక సైన్స్ బుక్ గానో, ఒక ఫిలాసఫీ బుక్ గానో చదవకూడదు. దేవుని మాటగా చదివితే దేవుని ఆశయాలు మనకి వస్తాయి, దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో సఫలీకృతం అవటం అనేది జరుగుద్ది. అయితే ఆదికాండం ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాల్లో చాలా ప్రాక్టికల్గా మనకి చెప్పేదిగా ఉంటుంది, క్రియాశీలకంగా చెప్పేదిగా ఉంటుంది. దేవుడి గురించి బేసిక్స్ మనకి అర్థం కావాలంటే ప్రాథమికమైనటువంటి లక్షణాలు ఏంటి అని అంటే ఆదికాండంలోకి రావాల్సిందే. పాపము ఎక్కడ ఆరంభమైంది, మానవులు ఎలా పడిపోయారు, ఎందుకు పడిపోయారు, ఆదికాండమే చెప్తుంది. దేవుడు మానవులతో చేసుకున్నటువంటి నిబంధన యొక్క ఆరంభం ఆదికాండంలో కనబడుతుంది. యేసుప్రభువారు ఈ లోకంలోకి రావటం అనేది ఆదికాండంలో చేసినటువంటి వాగ్దానాలకు నెరవేర్పుగా కనబడుతుంది. దేవుడు మానవుల్ని చంపేయకుండా ఏదైనా తోటలోంచి బయటికి పంపించడం, లేకపోతే ప్రళయం ద్వారా విశ్వాన్నంతటినీ నాశనం చేసినప్పటికీ ఒక నావ ద్వారా కొంతమందిని బ్రతికించడం దేవుని యొక్క కృపకు ఒక నిదర్శనంగా ఉంటుంది. దేవుడు సార్వభౌముడు, ఆయన ఎంపిక ఆయన ఇష్టం, కాబట్టి ఇవి మనకి ఆదికాండంలో బహు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆదికాండం గురించి మాట్లాడినప్పుడు జాన్ ఆర్డబ్ల్యూ స్టార్ట్ ఏమంటారంటే, వన్ కెనాట్ బి అ క్రిస్టియన్ అండ్ నాట్ బిలీవ్ ఇన్ క్రియేషన్. ఒక వ్యక్తి క్రైస్తవుడు అయ్యుండి నేను సృష్టిని నమ్మను అని అంటే అతను క్రైస్తవుడు కానే కాదు అని చెప్తూ ఉన్నాడు. మనం క్రైస్తవులమైతే దేవుడు సృష్టించాడు, ఆదికాండము దానికి కర్త దేవుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. నౌ వీఆర్ కమింగ్ టు ది యాక్చువల్ వర్స్. ఈరోజు మనకున్నటువంటి టైంలో మొదటి మూడు వచనాలే మనం ధ్యానం చేస్తాం, ఆదికాండం 1, 2, 3. సార్, ఈ విధంగా ధ్యానం చేసుకుంటూ వెళ్తే గనక కొన్ని వందల సంవత్సరాలు పడతాయి కదా అని? ఎస్, పడతాయి. అయితే ఆదికాండం 1:11 నేను ఎక్కువ టైం తీసుకుంటా, ఐ విల్ టేక్ మోర్ టైం, ఎందుకంటే అది ఫౌండేషన్ కాబట్టి. ఆ తర్వాత మనం మేబీ 1 or 2 chapters ఏ డే చదువుకుంటూ వెళ్తాం. ఆ విధంగా ధ్యానం చేసుకుంటూ వెళ్తే కనుక ప్రాబబ్లీ ఇన్ 15 years వీ మైట్ బీ ఏబుల్ టు కంప్లీట్ దిస్ బుక్ ఇఫ్ ఇట్ ఈస్ విల్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం అయితే ఆ విధంగా మనము పరిపూర్ణం చేయగలుగుతాం. సరే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ద వే ద బైబుల్ ఓపెన్స్ ఈజ్ మెజెస్టిక్ అండ్ సింపుల్. అంటే మెజెస్టిక్ అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించానంటే, సర్వసాధారణంగా ఇనాగ్రేషన్ అనేది చాలా హడావిడిగా ఉంటుంది. అది ఒలింపిక్సే అవ్వచ్చు, ఆస్కర్ అవార్డ్సే అవ్వచ్చు, లేకపోతే ఒక హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ని ఇన్స్టాల్ చేయటమే అవ్వచ్చు. ఇట్ విల్ బి వెరీ స్పెక్టాక్యులర్, చాలా హడావిడిగా ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంట్ని ఆర్డైన్ చేస్తున్నప్పుడు కానీ, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని ఓత్ టేకింగ్ సెరమనీలో కానీ చాలా హడావడి ఉంటుంది. అయితే యేసుప్రభు వారు, లేకపోతే దేవుడు తన్ని తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు హీఈస్ యాక్చువల్లీ ద ఆల్ మైటీ స్పెక్టాక్యులర్ గాడ్, సర్వశక్తిమంతుడు, అమోఘమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. కానీ ఎంత సింపుల్గా పరిచయం చేసుకుంటున్నాడు చూడండి. ఇన్ ద బిగినింగ్ గాడ్ అని అంటున్నాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్, అంతే. అక్కడ ఒక అపాలజీ ఏం లేదు, క్షమించండి సడన్గా వస్తున్నాను అనే మాట ఏమి లేదు, తన గురించి ఒక రుజువును ఇవ్వటం లేదు. ఫస్ట్లో అసలు దేవుడు ఉండాలి కదా, నేనే ఆ దేవుణ్ణి, అలాంటి ప్రూఫ్లు గిఫ్ట్లు ఏమి లేదు. నో డెఫినిషన్, నేనెవరినంటే అనేది డెఫినిషన్ కూడా లేదు. సో నో అపాలజీ, నో ప్రూఫ్, నో డెఫినిషన్, సింపుల్ వర్డ్, ఇన్ ద బిగినింగ్ గాడ్, ఆది అందు దేవుడు అనేటువంటి మాట. గాడ్ ఆఫ్ ద బైబుల్ ఇస్ ద గాడ్ ఆఫ్ ద క్రియేషన్. బైబిల్ యొక్క, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సృష్టికి కర్త అయి ఉన్నాడు. ఆయన ఈ భూమిని సృజించక మునుపు సమయం అనేది లేదు, ప్రదేశము అనేది లేదు, ఉద్దేశాలు అనేవి అంటే ఈ ఈ ఈ మానవ రీతిగా ఆలోచిస్తే లేదు. దెర్ ఈస్ నో టైమ్, దెర్ ఈస్ నో స్పేస్, దెర్ ఈస్ నో మ్యాటర్. సమయము లేదు, స్పేస్ ప్రదేశము లేదు, మ్యాటర్ లేదు, పదార్థము లేదు. అయితే దేవుడు ఇన్ ద బిగినింగ్ అనేటువంటి ఈ పదాలు ఉపయోగించినప్పుడే టైం మొదలైంది. ఆయన స్పేస్ని ఆయన ఆరంభించాడు, మ్యాటర్ని ఆయన కలిగించాడు. సో హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్, సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు ఆయనే. వెన్ గాడ్ బిగాన్ ద క్రియేషన్, బిగాన్ ద క్రియేషన్, ఓన్లీ గాడ్ ఎగ్జిస్టెడ్, దేవుడు ఒక్కడే ఉన్నాడు. మీలో కొంతమందికి దేవుడిని ఎవరు సృజించారు అని అంటే, దేవుడు తన్ను తాను సృజించుకున్నట్లయితే అది కాంట్రడిక్షన్ అవుతుంది, అది వైవిధ్యం అవుతుంది, పరస్పర విరుద్ధం అవుతుంది. అయితే దేవుడిని ఇంకెవరన్నా సృష్టించినట్లయితే సృష్టించిన వాడు దేవుడు అవుతాడు, కానీ సృష్టించబడింది దేవుడు కాదు. దేవుడు అనేవాడు సృష్టింపబడినటువంటి వాడు. హీఈస్ ద వన్ హూ ఈజ్ అన్క్రియేటెడ్, ఆయన్ని ఎవరు సృష్టించలేదు. నోబడి క్రియేటెడ్ హిమ్, హీ వాజ్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్, ఆయన ఎప్పుడు ఉన్నటువంటి వాడు. హీఈస్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్, అది మనం గుర్తుంచుకోవాలి. వెన్ ఏ పర్సన్ డస్ విత్, వాట్ ఏ పర్సన్ డస్ విత్ ది ఎంటైర్ బైబిల్ ఈజ్ డిటర్మైన్డ్ బై వాట్ హీ డస్ విత్ ద ఫస్ట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏదో ఉందైతే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్, దీన్ని నువ్వు ఎలా తీసుకుంటావు అనే దాన్ని బట్టి బైబిల్ అంతటిని ఎలా చూడబోతున్నావు అన్న దానికి నిదర్శనంగా ఉంటుంది. ఇఫ్ యు హ్యావ్ డౌట్ రిగార్డింగ్ దిస్ వన్ సెంటెన్స్, యూ కెనాట్ బీ ఎ క్రిస్టియన్. దీనిని నువ్వు సంకోచించినట్లయితే క్రైస్తవుడు కాదు. అందుకని బలవంతంగా నేను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నానా? నో, ఐఎమ్ గివింగ్ యూ ద లాజికల్ రీజన్ వై దిస్ హ్యాస్ టు బి రైట్. నేను ఇది ఎందుకు రైట్ అయ్యుండాలి అని అంటానికి తాత్వికమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి జవాబు మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. దేర్ హ్యాస్ టు బి అ క్రియేటర్, వితౌట్ క్రియేటర్ దేర్ కెనాట్ బి క్రియేషన్. స్టీఫెన్ హాకిన్స్, ఈ ప్రస్తుత కాలానికి చెందినటువంటి వ్యక్తిలో ద గ్రేటెస్ట్ మైండ్ అని చెప్తారు, ద గ్రేటెస్ట్ ఫిజిసిస్ట్ అని చెప్తారు. తాను రాసినటువంటి బుక్ ది బ్రీఫ్ ఇటర్నిటీ ఆఫ్ టైమ్ అనేటువంటి దాంట్లో ఆయన స్టడీ స్టేట్ థీరీని ప్రపోజ్ చేశాడు. స్టడీ స్టేట్ థీరీ అంటే ముందు ఎక్స్పాండింగ్ యూనివర్స్ గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందంటే ఇట్ మస్ట్ హావ్ హ్యాడ్ ఎ బిగినింగ్, దానికి బిగినింగ్ ఉండాలి. కాబట్టి బిగినింగ్ ఉండాలంటే దేర్ మస్ట్ బి అ బిగినర్, దాన్ని ఆరంభించిన వాడు ఒకడు ఉండాలి. అందుకనే దేవుణ్ణి అక్కడ చొప్పించాల్సి వస్తుంది అనేటువంటి భయంతో స్టడీ స్టేట్ థీరీని ప్రపోజ్ చేశాడు. అంటే అది పైకెళ్తూ కిందకు వస్తూ, పైకెళ్తూ కిందకు వస్తూ నిరంతరం ఉండిపోయింది అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. బట్ యాజ్ హీ వాజ్ ఫినిషింగ్ ద బుక్, ఆయన పుస్తకాన్ని ముగించేటప్పుడు హీ హ్యాడ్ టు కన్ఫెస్, ఒక విషయాన్ని చెప్పగలిగాడు. సైన్స్ అనేది ఎలా వచ్చిందో చెప్పగలుగుతుంది, ఎందుకు జరుగుతుందో చెప్పగలుగుతుంది, ఎలా వచ్చిందో, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ హ్యాపన్స్ సైన్స్ చెప్పగలుగుతుంది, ఏం జరుగుద్దో చెప్పగలుగుతుంది, ఎలా జరుగుతుందో చెప్పగలుగుతుంది. బట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వై అనేటువంటి ప్రశ్నకు సైన్స్ జవాబు ఇవ్వలేదు. ఒకవేళ రాయి పైకి సిరితే కనుక భూమి మీదకి వస్తుంది, అది సైన్స్ చెప్తుంది. భూమి మీదకి ఎందుకు వస్తుంది? భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి వస్తుంది అని చెప్తుంది. బికాస్ దెర్ ఈస్ ఎ ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కాబట్టి. బట్ సైన్స్ కెనాట్ టెల్ వై ద ఎర్త్ ఈజ్ హ్యావింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎందుకున్నది అనేది సైన్స్ చెప్పలేదు. దట్ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ వై, యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ గాడ్ అని చివరి పేజ్లో ఆ మాట రాసి ముగించాడు స్టీఫెన్ హాకిన్స్. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ గాడ్ టు హ్యావ్ ద ఆన్సర్స్ ఫర్ ద వై ఆఫ్ ద యూనివర్స్. ప్రపంచంలో వై అనేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే గనక దేవుని యొక్క మనసులోకి మనం వెళ్లాల్సిందే అని చెప్తూ ఉన్నాడు. దేవుడు నిరంతరుడు, ఆయన ఎప్పుడూ ఉండేటువంటి వాడు. అందుకే నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఐఎమ్ నాట్ బ్లైండ్లీ ఫోర్సింగ్ అపాన్ యూ, నీ మీద గుడ్డిగా బలవంతంగా చెప్పట్లేదు. యెషయా గ్రంథం 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఫర్ దస్ సేస్ ద వన్ హూ ఇస్ హై అండ్ లిఫ్టెడ్ అప్ హూ ఇన్హాబిట్స్ ఇటర్నిటీ హూస్ నేమ్ ఈజ్ హోలీ. ఆయన నిరంతరము ఉండేటువంటి వాడు, ఆయన ఒక్కడే నిరంతరము ఉండేటువంటి వాడు. ఆయన పదార్థము కాదు, హీ స్పిరిట్ బీయింగ్ అండ్ హీఈస్ ఇటర్నల్. ఆయన పరిశుద్ధుడు, ఆత్మరూపేణ ఉన్నటువంటి వాడు, పదార్థము కానటువంటి వాడు, నిత్యుడు అని అంటున్నాడు. గాడ్ ఈజ్ ఇటర్నల్ ప్రెజెంట్ అండ్ హీఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీథింగ్ ఆర్ ఎనీవన్. ప్లీజ్ రిమెంబర్, సృష్టి లేనప్పుడు దేవుడు ఎంతకాలం ఉన్నాడు? కాలము అనేది లేదు. నిరంతరము ఉన్నటువంటి దేవుడు కాలాన్ని సృష్టించాడు. కాబట్టి కాలము అనేది నిత్యత్వంలో ఒక చిన్న భాగము మాత్రమే. ఇట్స్ ఓన్లీ ఎ స్పెక్, ఒక నీటి బొట్టు లాంటిది. అది కేవలము కంట్లో పడేటువంటి ఒక ధూళి లాంటిది. అయితే ఈ ధూళి లాంటి ఈ విశ్వము మీద అనంతుడైనటువంటి దేవుడు ఆధారపడతాడా? నో. హీఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ద క్రియేషన్ ఆర్ ఎనీథింగ్. బట్ ఆల్ ద క్రియేషన్ అండ్ ద క్రీచర్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ గాడ్. సృష్టి యావత్తు కూడా, సృష్టి అంతా కూడా, మానవుడు కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. ఏడబ్ల్యూ టోజర్ అనేటువంటి ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు. ఏమన్నాడంటే, గాడ్ హ్యాజ్ అ వాలంటరీ రిలేషన్ టు ఎవ్రీథింగ్ హీ హాజ్ మేడ్. ఆయన స్వచ్ఛందంగా ఒక సంబంధాన్ని సృష్టితో పెట్టుకున్నాడు. సృష్టిని వదిలేస్తే ఎవరిని ఆయన అడుగుతారా? అడగటానికి లేదు. సృష్టిని నలిపి పడేస్తే ఆయన ఎవరిని అడుగుతారా? అడగరు. ఆయన ఇష్టం, కానీ ఇష్టపడి మనస్ఫూర్తిగా నీతో నాతో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ మాటలతోనే ఆది కాండంలో ఎన్ని విషయాలు గోప్యమై ఉన్నాయో మనకి అర్థమవుతూ ఉన్నది. బెరెషిత్ బారా, నేను ఇందాక బెరెషిత్ అనేటువంటి మాట చెప్పాను ఇన్ ద బిగినింగ్. తర్వాత మాట ఏంటంటే బారా, క్రియేటెడ్. బారా అనేటువంటి మాట కేవలము దేవుడికి మాత్రమే ఉపయోగిస్తారు. బారా అంటే క్రియేటెడ్. అదేంటండి, మానవులు చాలా విషయాల్ని సృష్టిస్తారు కదా, టెలివిజన్ సృష్టించారు, ఇలాంటి అన్నీ సృష్టించారు కదా, మనము ఇన్ని సృష్టించాం, బారా అన్న దానికి మనకు వర్తించదా అంటే వర్తించదు. బారా అన్నటువంటి మాట కేవలం దేవుడికే వర్తిస్తుంది. ఎందుకు అనంటే దాని అర్థం ఏంటంటే ఒరిజినేషన్ ఆఫ్ అబ్సల్యూట్లీ న్యూ, అది పరిపూర్ణంగా కొత్తది. పరిపూర్ణంగా కొత్తది అనంటే ఎలాంటి పదార్థాలు ఉపయోగించకుండా సృష్టించేది. అంటే మీకు ఈజియెస్ట్గా అర్థం అవ్వడానికి చెప్తున్నాను, మ్యాజిక్ లాంటిది. మ్యాజిక్ ఏమీ లేకుండా సృష్టించింది కాదు, అయితే మన కంటికి అలా కనబడుతుంది. చెయ్యి ఖాళీగా ఉంటుంది కానీ దాంట్లోంచి పావురం వస్తుంది, ఆశ్చర్యపడతాం. కానీ దేవుడు నిజంగానే ఖాళీ చేతిలోంచి విశ్వాన్ని తీసుకొచ్చాడు. అందుకని అక్కడ బారా అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని హీబ్రూ ఈ బారా అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే గ్రీక్లో ఎక్స్ నిహీలియో, అవుట్ ఆఫ్ నథింగ్, శూన్యములోంచి సమస్తాన్ని సృష్టించాడు. మనకి పాటలు కూడా ఉన్నాయి కదా, హిబ్రూ గ్రంథకర్త కూడా ఈ మాట రాస్తాడు 11:3. కొన్ని సందర్భాల్లో ఈ బారా అనేటువంటి మాట పెయింటర్కి ఉపయోగిస్తూ ఉంటారు, ఆర్టిస్ట్కి. ఆర్టిస్ట్ ఎందుకనంటే ఆర్టిస్టు గీసినటువంటి బొమ్మ తన ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది. విశ్వములో ఎక్కడ లేనటువంటి బొమ్మను కూడా ఆయన గీయొచ్చు. ఇట్ ఈస్ హిస్ క్రియేటివ్ ఆర్ట్. తాను సృజనాత్మకంగా మనకు అందించినటువంటి ఒక కళాఖండము అని చెప్పాలి. అయితే ఆయన కూడా పేపర్ ఉపయోగించాలి, పెయింట్స్ ఉపయోగించాలి, బ్రష్ ఉపయోగించాలి, అప్పుడే ఉపయోగిస్తారు. బట్ స్టిల్ తన థాట్ ఏదైతే ఉందో దాన్ని బారా అని ఉపయోగిస్తారు. సో జెనిసిస్ అనే దాన్ని క్రియేషన్ ఎక్స్ నిహీలియో, శూన్యములోంచి సృష్టించింది అని అన్నాం కదా. ఆది కాండంలో బారా అన్న మాట 3 ఉపయోగించారు. ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ థ్రైస్. ఒకటి 1 అది ఎందుకు అనంటే విశ్వాన్ని ఆయన సృష్టించాడు. 2:21 జీవము కలిగి చలించే వాటినన్నిటినీ సృష్టించాడు. జీవము కలిగిన చెట్లు ఉన్నాయి కానీ అక్కడ ఉపయోగించలేదు, ఎందుకంటే చెట్లు భూమిలోంచి మొలకెత్తిచ్చినట్లు ఉన్నది, కానీ జంతువులు భూమిలోంచి వచ్చినట్లు కాదు. ఆయన కలుగునుగాక అంటే కలిగిని, అక్కడ బారా అన్న మాట ఉపయోగించాడు. 3 మనిషిని సృష్టించినప్పుడు మట్టితో శరీరాన్ని సృష్టించాడు, కానీ నీకున్నటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో, జీవము ఏదైతే ఉన్నదో, ప్రాణము ఏదైతే ఉన్నదో, ఆత్మ ఏదైతే ఉందో, తన నాసికా రంధ్రములోంచి ఊదితో వచ్చింది. కాబట్టి ఈ మూడు చోట్ల కూడా బారా అన్నటువంటి పదాన్ని ఉపయోగించినట్లు మనం చూస్తాం. ద క్రియేషన్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ ద క్రౌనింగ్ ఈవెంట్ ఆఫ్ ద జెనసిస్ ఫస్ట్ చాప్టర్. కాబట్టి ఆది కాండంలో ఇన్ ద బిగినింగ్ గాడ్ అనేది ఫస్ట్ పార్ట్ అయితే, ఇన్ ద ఎండ్ ఆది కాండం మొదటి అధ్యాయం చివరికి వచ్చేప్పటికీ మానవుడు కనబడుతూ ఉన్నాడు, హ్యూమన్ కనబడుతూ ఉన్నాడు. సో ఇట్ బిగిన్స్ విత్ గాడ్ అండ్ ఎండ్స్ విత్ మ్యాన్. ఇట్ ఈస్ గాడ్స్ క్రియేషన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫర్ మ్యాన్. దేవుడు మానవుడిని సృష్టించడం, మానవుడి కోసం సృష్టించడం. ఐ వాంట్ టు రిపీట్ దిస్ అగైన్. ఇట్ ఈస్ గాడ్స్ క్రియేషన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫర్ మ్యాన్. దేవుడు మానవుణ్ణి సృష్టించడం, మానవుడి కోసం సృష్టించడం, అది ఆది కాండం అని ఒక్క సెంటెన్స్లో చెప్పచ్చు. చాప్టర్ వన్ స్టార్టెడ్ విత్ గాడ్ అండ్ ఎండెడ్ విత్ మ్యాన్. మ్యాన్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్. హీఈస్ నాట్ ది వాట్ యు కాల్ చివర్లో వచ్చినటువంటి ట్యాగ్ కాదు, చివర్లో వచ్చినటువంటి లాస్ట్ పీస్ కాదు. హీ ఈజ్ ది అల్టిమేట్. సృష్టి మొత్తంలో అల్టిమేట్ ఎవరంటే మానవుడు. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ మ్యాన్, హూ ఈజ్ ద ఓన్లీ వన్ ఇన్ ద హోల్ క్రియేషన్ టు హ్యావ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడు విశ్వంలో మానవుణ్ణి ఒక్కడే ప్రత్యేకంగా సృష్టించాడు. మానవుడు ఒక్కడే దేవుని యొక్క స్వారూప్యము కలిగినటువంటి వాడు. మానవుడు ఒక్కడే దేవునితో మాట్లాడగలిగేటువంటి వాడు. మానవుడు ఒక్కడే దేవునితో సంబంధం పెట్టుకోగలిగేటువంటి వాడు. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్లో కనబడేది ఇన్ ద బిగినింగ్ గాడ్, లాస్ట్లో కనబడేది ఇన్ ద ఎండ్ మ్యాన్, మధ్యలో ఉన్నదేంటి ఇన్ బిట్వీన్ ఆర్ ద ఆర్డర్డ్ స్టేజెస్ ఆఫ్ క్రియేషన్. ఇది ఆది కాండం మొదటి అధ్యాయం యొక్క అవుట్లైన్ అని చెప్పాలి. వర్స్ వన్ ఈజ్ ఆల్ అబౌట్ ద హోల్ యూనివర్స్. మొదటి వచనంలో విశ్వం అంతటి గురించి చెప్పాడు. రెండో వచనంలోకి వచ్చేప్పటికీ భూమి మీదకి వస్తున్నాడు. ద ఎర్త్ వాజ్ వితౌట్ ఫార్మ్ అండ్ వైడ్ అండ్ డార్క్నెస్ వాజ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ద డీప్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ హోవరింగ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ది వాటర్స్. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. మై ఫ్రెండ్స్, ఎంత విచిత్రంగా అనిపిస్తుంది అంటే విశ్వము అనేది చాలా పెద్దది. We haven't come to the edge of the universe. ఇంత ప్రయోగం చేసినప్పుడు కూడా ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్ దగ్గరికి మనము రాలేకపోయాం. వాయిజర్ సూర్య కుటుంబాన్ని దాటి బయటికి వెళ్ళింది. అక్కడి నుంచి ఒక మెసేజ్ పంపిస్తే మామూలు స్పీడ్లో కనుక వస్తే 7,000 ఇయర్స్ పడుతుంది, 7,000 సంవత్సరాలు. అంత దూరం వెళ్ళిపోయింది వాయిజర్. అయితే మిడ్ శాటిలైట్స్ను ఉపయోగించి మనము వీఆర్ ఏబుల్ టు గెట్ ద మెసేజ్ ఇన్ 17.5 అవర్స్. 17:30 మనకి అక్కడి నుంచి మెసేజ్ ఇక్కడికి వస్తుంది. అంటే వాయిజర్లో ఒకసారి మెసేజ్ పంపించి దాని నుంచి రెస్పాన్స్ రావాలంటే 35 అవర్స్ పడుతుంది, 35 గంటలు పడుతుంది. సో యూ అండర్స్టాండ్ హౌ బిగ్ ఈజ్ ద యూనివర్స్. ఈ విశ్వం ఎంత పెద్దదో, దాంట్లో ఈ భూమి అనేది చాలా చిన్నది, ఒక నలక లాంటిది. ఇట్స్ ఎ స్పెక్, ఒక నలక లాంటిది. కానీ ఆది కాండంలో రెండో వచనంలోనే భూమి గురించి అంత విశిష్టంగా ఎందుకు రాశారు, ఎందుకు అని అంటే గనక ద బైబిల్ ఈజ్ జియోసెంట్రిక్ బుక్. బైబిల్ని భూమిని కేంద్రంగా పెట్టుకొని రాసింది, సూర్యుని కేంద్రంగా పెట్టుకొని రాసింది కాదు, పరలోకాన్ని కేంద్రంగా పెట్టుకొని రాసింది కాదు, విశ్వం మొత్తాన్ని కేంద్రంగా పెట్టుకొని రాసింది కాదు. ది సెంటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ యాజ్ ఫార్ యాజ్ ద బైబిల్ ఈజ్ కన్సర్న్ ఈజ్ ద బైబిల్ ఈజ్ ది ఎర్త్. అంటే భూమి విశ్వంలో సెంటర్లో ఉందని కాదు, అంటే ఆలోచనలకి కేంద్రం అది, ఉద్దేశాలకి కేంద్రం అది, పర్పస్కి కేంద్రం అది. ద ఎర్త్ ఈజ్ సో ఇంపార్టెంట్ బికాస్ ద క్రౌన్ ఆఫ్ ద క్రియేషన్ హ్యూమన్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఇట్. ఈ విశ్వం యొక్క కిరీటమైనటువంటి మానవుణ్ణి భూమి మీద పెట్టడం జరిగింది, అందుకనే అది చాలా ప్రాముఖ్యం అయింది. సరే, ఈ రెండో వచనం మళ్ళోసారి చూస్తే గనక భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఒక పక్షి గుడ్లు మీద పొదిగేటప్పుడు ఎలా కూర్చుంటుందో, ఒక పక్షి తన పిల్లల్ని రెక్కలతో కప్పి ఏ విధంగా బ్రూడ్ ఓవర్ అవుతూ ఉంటుందో, ఈ మాట మనం ద్వితీయోపదేశ కాండం 32:11 వచ్చిన చూస్తాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ విశ్వము శూన్యముగా ఉంటున్నప్పుడు చీకటి అగాధ జలములపై కమ్ముకొని అగాధ జలములు అనేటువంటి మాట హీబ్రూ భాషలో అది పదార్థము కాదు. అది ఒక విధంగా చెప్పాలంటే అర్ధరహితమైనది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. యూదుల పరిభాషలో అది అన్నమాట. వాళ్ళకి సముద్రము అనేది అగాధము, సముద్రం అనేది అర్థము కానిది, సముద్రం అనేది అనెండింగ్, సముద్రము అనేది దాంట్లోకి పడింది ఏదైనా సరే నాశనం అవుతుంది. అందుకనే ప్రకటన గ్రంథంలో అంత్యక్రీస్తు కానీ బీస్ట్ కానీ ఇవన్నీ కూడా సముద్రంలోంచి వచ్చినట్లు మనం చూస్తాం. పరలోకంలో సముద్రము లేదు అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో రాస్తాడు. ఎందుకనంటే సముద్రం అనేది వాళ్ళ దృష్టిలో ఇట్ ఈస్ మీనింగ్లెస్, ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు హారర్. అందుకనే ఆ విధంగా ఉన్న దాని మీద పరిశుద్ధాత్ముడు పొదిగినప్పుడు ఈ విశ్వమంతా కలిగినట్లు మనం చూస్తాం. వర్స్ 1 చెప్పాను, వర్స్ 1 ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్, వర్స్ 2 ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ హూ బ్రూడెడ్ ఓవర్ ఇట్, పరిశుద్ధాత్ముడు ఆయన పొదిగితే వచ్చింది. మూడవ వచనం, అండ్ గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాజ్ లైట్. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. గాడ్స్ వర్డ్ ఇక్కడ కనబడుతుంది, లొగాస్ అంటారు దీన్ని. దేవుడు మొట్టమొదటిసారిగా 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. జీసస్ని యోహాన్ సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో లొగాస్ అని పరిచయం చేశాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాట. సో ఆ వాక్యము ద్వారానే 3వ వచనంలో ఆల్ థింగ్స్ వర్ మేడ్ త్రూ హిమ్ అండ్ వితౌట్ హిమ్ వాజ్ నాట్ ఎనీథింగ్ మేడ్ దాట్ వాజ్ మేడ్. దీంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే, సృష్టించినటువంటి దేవుడి యొక్క ఏజెంట్ ఎవరు అంటే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇదే విషయాన్ని మనం కొలసీలు రాసిన పత్రిక 1:15-17 దాకా చూస్తాం. సమస్తమును ఆయన మూలముగా కలిగాను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. సో ఈ 3 వచనాల్లో మనకి ఎంత బ్యూటిఫుల్గా ట్రయూన్ గాడ్ కనబడుతున్నారు చూడండి. బెరెషిత్ బరా ఎలోహిమ్, బెరెషిత్ అంటే ఇన్ ద బిగినింగ్, క్రియేటెడ్ బారా అంటే గాడ్ క్రియేటెడ్, ఎలోహిమ్ అనేది దేవుడు. ఎలోహిమ్ అనేటువంటి హీబ్రూ పదం ప్లోరల్, బహువచనంలో ఉన్నది. క్రియేటెడ్ అనేది ఏకవచనంలో ఉన్నది. దీనికి క్లోజెస్ట్ మీనింగ్ నేను ఎక్కడ ఇవ్వగలనంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ముగ్గురు పేర్లు ఉపయోగించి నామమున అని ఏకవచనాన్ని ఉపయోగించాడు. ఇక్కడ కూడా అదే విషయాన్ని చూస్తున్నాం. ఇక్కడ దేవుళ్ళు అని చెప్పాలి, ఒకవేళ తెలుగులో తర్జమా చేసినట్లయితే కనుక అది బహువచనం. నీళ్ళు అనేది బహువచనం, ఏకవచనం కాదు. అందుకనే ఒక నీటి బుట్టు పట్ర అని ఎవడో అడగడు. నీళ్ళు ఎప్పుడు కూడా బహువచనంగానే ఉంటుంది. ఇక్కడ ఎలోహీమ్ అనేటువంటి మాట బహువచనపు పదం. ఎలోహీమ్ క్రియేటెడ్, గాడ్ ఈజ్ ఎ యూనిటీ విదిన్ హూమ్ ఈజ్ ప్లూరాలిటీ. దేవుడు ఒకటై ఉంటున్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, వాళ్ళు 3 వ్యక్తులు కానీ ఒకటై ఉంటున్నాడు. ద ఫస్ట్ 3 వర్సెస్ ప్రెజెంట్ టు అస్ ద ట్రినిటీ ఇన్ ద యాక్ట్ ఆఫ్ క్రియేషన్. సృష్టి ఆరంభంలోనే త్రిత్వము అనే అంశము మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇన్ అదర్ పాసేజెస్ మనం ముందుకెళ్ళి చూసినట్లయితే కనుక ఈ త్రిత్వ దేవుడు సృష్టించడమే కాదు, ఈ సృష్టించినటువంటి విశ్వాన్ని కాపాడేవాడు, ఈ సృష్టించినటువంటి విశ్వాన్ని రక్షించేటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. వెరీ క్విక్లీ ఐఎమ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్. ఇన్ బిట్వీన్ ఈజ్ ది ఆర్డర్డ్ స్టేజెస్ ఆఫ్ ది యూనివర్స్. ఈ విశ్వంలో మధ్యలో ఉన్న స్టేజెస్ మనం చూస్తాం. మొదటిది ఇన్ ద బిగినింగ్ గాడ్, చివరిది ఇన్ ద ఎండ్ మ్యాన్, ఇన్ బిట్వీన్ మధ్యలో ఈ యొక్క స్టేజెస్ అనేది చూస్తున్నాం. 3 నుంచి 26 వచనం దాకా 6 దినాలలో జరిగినటువంటి విషయాల్ని మనకి రాయటం జరిగింది. దినము అనేటువంటి పదాన్ని హిబ్రూలో యోమ్ అని అంటూ ఉంటారు. యోమ్ అనేటువంటి హిబ్రూ పదం 24 గంటలు అయి ఉండాల్సిన అవసరం లేదు. దానికి ఆదికాండంలోనే మనకు జవాబు దొరుకుద్ది. 2వ అధ్యాయం 4వ వచనం, దీస్ ఆర్ ద జనరేషన్స్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ వెన్ దేవర్ క్రియేటెడ్ ఇన్ ద డే దట్ ద లార్డ్ గాడ్ మేడ్ ద ఎర్త్ అండ్ ద హెవెన్స్. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు అని 6 రోజుల్లో చేసిన విషయాన్ని ఏకవచనంలో చెప్తున్నాడు. యోమ్ అనేటువంటి పదం అనేది ఒక పీరియడ్కి సంబంధించింది. దీన్ని ఆధారం చేసుకొని కొంతమంది ఏమని ఆర్గ్యూ చేస్తూ ఉంటారంటే, మొదటి 6 రోజులు 24 గంటలు కాదు, సైన్స్ రుజువు చేసినట్లుగా అది కొన్ని వేల సంవత్సరాలు అవ్వచ్చు, కొన్ని లక్షల సంవత్సరాలు అవ్వచ్చు అని బోధిస్తూ ఉంటారు. దాన్ని బట్టి ప్రోగ్రెసివ్ క్రియేషన్ ఇవల్యూషన్ అంటారు. దేవుడు సృష్టిని ఆరంభించి నెమ్మది నెమ్మదిగా అది ఆకృతిలోకి రావడానికి ప్రయత్నం చేశారు అని కొంతమంది థియోలాజియన్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే దాన్ని తిప్పికొడుతూ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రుజువులను బట్టి యంగ్ ఎర్త్ థియరీ అనేది ప్రపోజ్ చేశారు. హెన్రీ మారిస్, లియాన్ మారిస్ దీన్ని ఎక్కువ ప్రాబల్యంలోకి తీసుకురావటం అనేది జరిగింది. వీళ్ళ యొక్క వాదన ప్రకారం భూమిని కనుక బాగా పరిశీలన చేసినట్లయితే, ఈ భూమి కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ 50,000 సంవత్సరాల కంటే పురాతనమైనవి కావు అని అంటూ ఉంటారు. ఉదాహరణకి సూర్యుడు మనకి శక్తిని వెలుగుని ఇవ్వడానికి నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉన్నాడు. ఒకవేళ 1,000,000 సంవత్సరాల క్రితం ఉన్నట్లయితే సూర్యుడు ఎంత పెద్దగా ఉండేవాడంటే భూమి మీద జీవం ఉండటానికి సాధ్యమయ్యేది కాదు. భూమి తన చుట్టూ తాను తిరగడం అనేది స్లో డౌన్ అవుతుంది. అందుకనే సంవత్సరానికి 2 సార్లు ఒక్కొక్క సెకండ్ అటామిక్ క్లాక్లో కలుపుతూ ఉన్నారు. ఒకవేళ ఈ భూమే గనక కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నట్లయితే అది ఎంత వేగంగా తిరుగుతూ ఉండేదంటే భూమి మీద నీరు చల్లా చెదిరైపోయి ఉండేది. భూమికి ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పవర్ రోజురోజుకి తగ్గిపోతూ ఉన్నది. ఆ విధంగా తగ్గిపోతున్నటువంటి ఈ మ్యాగ్నెటిక్ పవర్ ఒకవేళ చాలా కాలం క్రితం భూమికి ఉన్నట్లయితే చంద్రుణ్ణి అది లాగేసుకొని ఆకర్షించుకుని ఉండేది. అంటే మ్యూచువల్గా అవి ఒకదానికి ఒకటి వేరుగా ఉండుండేవి కావు. వీటినన్నిటినీ ఆధారం చేసుకొని శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, మేబీ ద ఎర్త్ వాజ్ ఓవర్ 20-25,000 ఇయర్స్ 20-25,000 సంవత్సరాల క్రితం ఉండేది అని చెప్తూ ఉంటారు. సో ఇది వాళ్ళు చెప్పేటువంటి మాట. అయితే ఈ సృష్టి మనకి ఆది కాండాన్ని ఎందుకు ఇచ్చారు అనంటే, టు గివ్ అస్ ఎ ఫ్రేమ్వర్క్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు దేవుడు వెలుగు కలగమని అడిగాడు. 2వ రోజు ఆకాశమును ఆయన భూమిని వేరు చేశారు. 3వ రోజు నీటిని నేలను వేరు చేశారు. దీన్ని ఫార్మింగ్ ఆర్ ప్రైమరీ అంటారు. అయితే సెకండరీగా మనకేం కనబడుతుందంటే, లైట్ ఆకాశంలో కలుగుగాక అన్నప్పుడు దాంట్లో సూర్యుడు చంద్రుడు ఇక నక్షత్రాలు రావడం జరిగింది. తర్వాత ఈ యొక్క భూమి మీద ఆయన ఈ మధ్యలో ఉండేటువంటి ఆకాశంలో సీ లైఫ్ని ఆయన బర్డ్స్ని సృష్టించాడు. తర్వాత భూమి మీద ఆ రోజు మనిషిని జంతువుల్ని సృష్టించినట్లు మనం చూస్తుంటాం. వెరీ క్విక్గా చెప్పాలంటే మరి మొదటి రోజు వెలుగు వస్తే 4వ రోజు సూర్యుడు వచ్చాడు ఎలాగానంటే, దేర్ ఆర్ 2 పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్. ఒకటి ఏంటంటే, దేవుడు సూర్యుడిని మొదటి రోజే సృష్టించాడు కానీ అది మనకి వెలుగులోకి వచ్చేటప్పటికి 4వ రోజు పట్టింది. దాట్స్ 1 పాసిబుల్ థింగ్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు. మరి 2వ పాసిబిలిటీ ఏంటంటే, సూర్యుడిని 4వ రోజే సృష్టించాడు కానీ మొదటి రోజు వెలుగు ఎలా వచ్చిందంటే, విశ్వంలో వెలుగునిచ్చేవి చాలా ఉన్నాయి కాబట్టి దీంతో మనకి అర్థమవుతుంది. సో దీస్ ఆర్ ద 2 పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ వీ హ్యావ్ వెరీ క్విక్లీ. అయితే భూమి కేవలం బైబిల్ ప్రకారం 6,000 సంవత్సరాలు అనేది జేమ్స్ అషర్, ఆంగ్లికన్ ఆర్చ్ బిషప్ ఆఫ్ ఆర్మాగ్ ఐర్లాండ్, ఆయన ప్రవేశపెట్టాడు. దాని ప్రకారం అక్టోబర్ 23 9 గంటలకి పొద్దున్న దేవుడు ఆదామును సృష్టించాడు అని అన్నాడు. ఎందుకు అనంటే, ఆయన ఆది కాండము నుంచి జీనియాలజీస్ అన్నింటిని కలుపుకొని ఆ విధమైనటువంటి టైమింగ్ ఇవ్వటం అనేది జరిగింది. ఆదికాండం 5వ అధ్యాయంలో, ఆదికాండం 10-11 అధ్యాయాల్లో చాలా గ్యాప్స్ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. వీటిని బట్టి ఎర్త్ మైట్ హ్యావ్ బీన్ మోర్ దెన్ 6,000 ఇయర్స్. ఈ భూమి 6,000 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. బట్ స్టిల్ 25,000 ఇయర్స్ అని మీరు అన్నారనుకోండి, 20,000 ఇయర్స్, ఎందుకంటే అబ్రహాం నుంచి మనకి డేట్స్ బాగున్నాయి. అబ్రహాం నుంచి ఆదాం దాకా మేబీ 15-20,000 ఇయర్స్ అనుకుంటే, స్టిల్ ఇట్ ఈస్ లెస్ దెన్ 25,000 ఇయర్స్ కదా. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని ఈ సైంటిస్ట్ చెప్తున్నారు. దానికి మీరేమంటారు అనంటే, వెరీ సింపుల్, దేవుడు సృష్టించినప్పుడు హీ డిడ్ నాట్ క్రియేట్ ఎ వర్జిన్ ఎర్త్. ఆయన 0 ఏజ్లో ఉన్నటువంటి ఎర్త్ని సృష్టించలేదు. హీ క్రియేటెడ్ ఎర్త్ యాజ్ అ వెరీ ఓల్డ్ ఎర్త్. ఉదాహరణకి యానిమల్స్ గుడ్లలాగా రాలేదు, యానిమల్స్ పాలు తాగే వాటిలాగా రాలేదు. దేర్ ఆర్ యానిమల్స్ హూ ఆర్ ఫుల్లీ గ్రోన్. అంత దాకేందుకు ఆదాముని సృష్టించినప్పుడు దేవుడు హీఈస్ అ ఫుల్లీ గ్రోన్ మ్యాన్. ప్రాబబ్లీ 25 to 30 ఇయర్స్. సో దేవుడు ఒక నిమిషంలో 25-30 సంవత్సరాల ఆదామును సృష్టించినప్పుడు ఒక్కరోజులో ఏదైనా తోట, మేబీ ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదా మామిడి చెట్టుకి 100 ఏళ్ళు ఉండొచ్చేమో, అంత పెద్ద చెట్టు ఉందేమో, ఆ విధంగా సృష్టించినప్పుడు ఇన్ వన్ డే గాడ్ క్యాన్ క్రియేట్ అన్ ఎర్త్ విచ్ ఈస్ మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. సో దాట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో దట్స్ హౌ వి హ్యావ్ టు అండర్స్టాండ్. The Bible does not give complete details regarding how God created the earth and heavens, but he clearly writes why he created them. Devudu enduku srushtinchado cheptadu gaani ela srushtinchado anedi aina eppudu cheppaledu. Bible does not tell when the universe was created, but clearly tells for whom he created the universe. Devudu eppudu srushtinchado cheppaledu gaani evar kosam srushtinchado aina cheptu unnadu. సో మై ఫ్రెండ్స్, బైబిల్లో చాలా స్పష్టంగా మనకి కొన్ని ప్రశ్నలకు జవాబులు జరుగుతాయి. హూ క్రియేటెడ్ ఇట్? గాడ్. వాట్ హీ క్రియేటెడ్? ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. వై హీ క్రియేటెడ్? ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. హౌ హీ క్రియేటెడ్? చాలా కొద్దిగా ఉంటాయి. ఉదాహరణకి మానవుని ఎట్లా తయారు చేశాడు చెప్పాడు. వెన్ హీ క్రియేటెడ్ ఇట్? అయితే దేవుడు దాన్ని ఏమాత్రం ఇవ్వలేదు. ఆ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే క్లియర్గా చెప్పాలంటే ద హీరో ఆఫ్ జెనసిస్, the hero of the first 3 verses of Genesis is God, devudu. Elohim aneetvante mata jartha vinandi modati 35 vachanallo ante modati adhyayam modaru vachanam nunchi rendo adhyayam moodo vachanam daaka 35 saarlu kanapadutadi. Derek Kidner Tyndall House yokka aina warden ga unnadu, aina em antadante the principal cause of the whole creation is God. The hero of the creation is God. The main focus of the book of Genesis is God. కాబట్టి ఆ దేవుణ్ణి మర్చిపోయి ఆ దేవుణ్ణి చూడకుండా పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తే కనుక ఆది కాండం, యు ఆర్ మిస్సింగ్ ఇట్ అని అంటున్నారు. ఆల్ పవర్ఫుల్ ఫార్ అబౌ ఆల్ ఐడల్స్ అండ్ లోకల్ గాడ్స్. దేవుడు అందరికంటే పైన ఉన్నటువంటి వాడు, దేవుడు అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు. ఆయన ఈ గొప్ప విశ్వాన్ని సృజించాడు. అయితే అది మనకి ఆది కాండం చెప్పేదైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్, మనుషులమైనటువంటి మన ఒక్కడమే దాన్ని ఆలోచించటానికి శక్తినిచ్చాడు, దాని గురించి తెలుసుకోవడానికి శక్తిని ఇచ్చాడు. ఎందుకంటే మన ఒక్కడమే ఆయన స్వరూపంలో ఉన్నాం. ఓన్లీ హ్యూమన్స్ ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఓన్లీ హ్యూమన్స్ క్యాన్ వాక్ అండ్ టాక్ విత్ హిమ్. ఆయనతో నడవగలరు, ఆయనతో మాట్లాడగలరు. అందుకనే ఆయన యొక్క మహిమను మనతో మాత్రమే పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకోవాలి అని అంటే గనక మనము సృజనాత్మకత కలిగిన వాళ్ళమై ఉండాలి, క్రియేటివ్. రేషనల్, విచక్షణ కలిగిన వాళ్ళమై ఉండాలి. మారల్, నైతికత కలిగిన వాళ్ళ ఉండాలి. ఈ మూడు పనిచేయాలంటే ఫ్రీవిల్, స్వేచ్ఛ మనకు ఉండాలి. అవి ఉన్నాయి కాబట్టి వీఆర్ అకౌంటబుల్, బాధ్యత స్వీకరించాలి, మనము లెక్క అప్పగించాలి. ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ దట్ ఫ్రీవిల్, దేర్ ఫోర్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ క్యాన్ వర్షిప్ గాడ్. దేవుణ్ణి మానవుడు ఒక్కడే ఆరాధించగలడు, ఇంకా ఎవరూ ఆరాధించలేరు. అదేంటేనండి, బైబిల్లో సృష్టి యావత్తు కూడా ఆరాధిస్తుంది అని చెప్పారు కదా అని అంటే గనక మానవుడు ఒక్కడే యునీక్ ఆబ్లిగేషన్. ఎందుకు అని అంటున్నాడంటే మానవుడు ఒక్కడే దేవుని మీద ఆధారపడగలడు అని ఆలోచించగలడు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక 150 కీర్తనలో ఉన్నది కదా. వర్షిప్ ఈజ్ రికగ్నిషన్ ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్, దేవుని యొక్క మహోన్నతత్వాన్ని గుర్తించి ఆరాధించేది. అయితే సృష్టి మొత్తం ఆరాధించేది ఇన్వాలంటరీలీ, ఇర్రేషనలీ. వాళ్ళ సృష్టిలో మిగిలిన దేనికి కూడా విచక్షణ లేదు, బాధ్యత లేదు. చెట్టు ఉన్నది అనంటే ఆ చెట్టును చూస్తే సృష్టికర్తని మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తాం. ఆకాశంలో నక్షత్రాలను చూస్తే సృష్టికర్తని జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యూమన్ బీయింగ్స్, మానవుడి దగ్గరకు వచ్చేప్పటికీ వి వర్షిప్ గాడ్ ఇంటెలిజెంట్లీ, విల్ఫుల్లీ అండ్ హార్ట్ఫుల్లీ. దేవుణ్ణి మానవుడు ఆరాధించినప్పుడు జ్ఞానయుక్తంగా ఆరాధిస్తాడు, ఉద్దేశపూరితంగా ఆరాధిస్తాడు, మనఃపూర్వకంగా ఆరాధిస్తాడు. మై ఫ్రెండ్స్, మొదటి 3 వచనాలే మనం చూసింది. ఆది కాండం 1 అధ్యాయం కొంచెం బ్యాక్గ్రౌండ్ చూసాం. బట్ హౌ మెనీ గ్రేట్ థింగ్స్ వీ కుడ్ అండర్స్టాండ్ అబౌట్ అవర్ గాడ్. మన దేవుడి గురించి ఎన్ని గొప్ప విషయాలు ఆలోచించాం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ గాడ్ ఈజ్ సావరన్, దేవుడు సార్వభౌముడు. ఆయన ఎవరితోనూ తర్కించి ఆలోచించి సలహా తీసుకొని భూమిని సృష్టించలేదు. దాట్ హిజ్ ఫ్రీ విల్ చాయిస్, తన స్వయిష్టం, తన సార్వభౌముడు, తాను అనుకున్నాడు, తాను చేశాడు. అంతేకాదు ఈ విశ్వాన్ని చూస్తే హౌ బ్యూటిఫుల్ ఇన్ దిస్ క్రియేషన్ ఈజ్ సెట్, ఈ విశ్వాన్ని దేవుడు ఎంత అద్భుతంగా అమర్చాడు. దట్ స్పీక్స్ అబౌట్ హిస్ మైట్, తన యొక్క గొప్పతనం. దట్ స్పీక్స్ అబౌట్ హిస్ ఇంటెలిజెన్స్, తనకున్నటువంటి జ్ఞానము, అది ప్రత్యక్ష పరిచేదిగా ఉంటూ ఉన్నది. మూడోది, వెన్ హీ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్ ద మెయిన్ ఫోకస్ వాజ్ సంబడి లైక్ హిమ్, తనలాంటి ఒక వ్యక్తిని సృష్టించాలని. దాట్స్ హ్యూమన్ బీయింగ్, అది నువ్వు నేను. దేవుడు నిన్ను నన్ను తనలాగా సృష్టించుకున్నాడు. మనము ఈ లోకంలో జీవించడానికి అవసరమైన సమస్తాన్ని దేవుడు ఈ భూమి మీద మనకు పెట్టాడు. సమస్తాన్ని, దట్ విల్ మీట్ అవర్ ఫిజికల్ నీడ్స్, మనకున్నటువంటి భౌతిక అవసరతలు తీర్చడానికి ఈ విశ్వాన్ని అంతటిని సృష్టించాడు. బట్ దెర్ ఈజ్ అన్ స్పిరిచువల్ నీడ్, మనలో ఒక ఆత్మీయమైనటువంటి దాహం ఉన్నది, దాన్ని మాత్రం ఆయన ఒక్కడే తీర్చగలడు. ఆయన బలవంతంగా మన మీద దాన్ని రుద్దటానికి ఇష్టపడలేదు. వీఆర్ ఫ్రీ బీయింగ్స్, మనం స్వేచ్ఛ కలిగిన వాళ్ళు, రేషనల్ బీయింగ్స్, మనకి విచక్షణ ఉన్నది, మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, ఐఎమ్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్, నీకు సమాచారం ఇస్తున్నాను. ఏంటనంటే, నువ్వు నాతో సంబంధం కలిగి ఉంటేనే, నీవు నాతో సహవాసం కలిగి ఉంటేనే నీ జీవితానికి పరిపూర్ణత ఉంటుంది, నీ జీవితానికి పరమార్థం దొరుకుద్ది. యూ విల్ బి కంప్లీట్, యూ విల్ నో ద పర్పస్ అండ్ మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్. మై ఫ్రెండ్స్, ఒకవేళ ఈరోజు వాక్యం వినేటువంటి వాళ్ళలో ఎవరైనా నేనెందుకున్నాను, నా జీవిత పరమార్థం ఏంటి అనే ప్రశ్న మీకు ఉన్నట్లయితే, ప్రాబబ్లీ యూ హ్యావెంట్ మేడ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని నువ్వు పెట్టుకోలేదేమో. బ్లెయిజీ పాస్కల్, గొప్ప శాస్త్రవేత్త, మనకి బారోమీటర్ ఇచ్చాడు. కంప్యూటర్ వ్యవస్థకు ఆయనే కారకుడు. ఆయన ఒక నాస్తికుడిగా ఉంటున్నటువంటి దినాలలో ఒక ఎద్దుల బండి, ఒక గుర్ర బండి మీద నుంచి పడిపోతున్నప్పుడు, ఆయన చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నీటిలో పడిపోయే పరిస్థితిలో, ఎవడో చదువు లేనటువంటి వాడు ఆయన పైకి లాగితే గట్టు మీదకు వచ్చిన తర్వాత ఈ మాట అంటున్నాడు, ఓ మ్యాన్, వాట్ యు నీడ్ టు నో ఈజ్ నాట్ సైన్స్ బట్ ఏ సేవియర్. మానవుడా, నీకు కావాల్సింది, నీకు నువ్వు తెలుసుకోవాల్సింది సైన్స్ కాదు, శాస్త్ర రక్షకుడు. ఆ మాట చెప్పి, ఓ గాడ్, వెన్ యూ మేడ్ అస్, ఓ దేవా, నువ్వు మమ్మల్ని సృష్టించినప్పుడు, యూ మేడ్ అస్ విత్ అ గాడ్ షేప్డ్ వాక్యూమ్, దేవుని ఆకృతిలో ఉన్నటువంటి ఒక శూన్యాన్ని మాలో పెట్టావు. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఫిల్డ్ బై యూ, నీ చేత అది నింపబడేటంత వరకు కూడా మానవుడికి పరిపూర్ణత లేదు. ఇఫ్ యు ఆర్ లివింగ్ అన్ ఎంప్టీ లైఫ్, ఇఫ్ యు ఆర్ లివింగ్ అన్ మీనింగ్లెస్ లైఫ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ పర్సనల్ ఐడెంటిటీ అండ్ ద వెరీ ఎగ్జిస్టెన్స్, నీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, నీ ఉనికిని బట్టి, నీ యొక్క గుర్తింపుని బట్టి నీకు ప్రశ్నలు ఉన్నట్లయితే, ద ఓన్లీ ఆన్సర్ ఈజ్ ఇన్ యువర్ పర్సనల్ రిలేషన్ విత్ గాడ్, దేవునితో సంబంధం కలిగి ఉండటమే. అండ్ దెన్ వెన్ యు ఆర్ రిలేటెడ్ టు గాడ్, యూ విల్ ఓన్లీ ఎండ్ అప్ ఇన్ వర్షిప్పింగ్ హిమ్, ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించబద్ధుడివై ఉంటున్నాం. మై ఫ్రెండ్స్, ఆర్ యూ worshipping God or are you in a war with God? దేవునితో పోట్లాడుతున్నావా, దేవునితో కొట్లాడుతున్నావా, దేవుని పాదాల చెంత చేరి ఆరాధిస్తున్నావా? థింక్ అబౌట్ ఇట్, దీని గురించి ఆలోచించండి. ప్రార్థన చేసుకున్నాం. మా దేవా, నువ్వు ఈ లోకంను సృష్టించినప్పుడు నిన్ను నువ్వు పరిచయం చేసుకోలేదు, ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిన వాడివి ఉన్నావు. అందుకనే ఇన్ ద బిగినింగ్ గాడ్ అని అన్నావు. ఆది యందు దేవుడు, ఆ దేవుడు నా దేవుడుగా ఉండటానికి ఇష్టపడటం, ఆ దేవుడు నా హృదయంలో వచ్చి కూర్చోవాలి అనుకోవటం, వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్, ఎంత గొప్పది ప్రభా, నా ఊహకు మించింది ప్రభా. నేను నీ చేతి పనిముట్టిని, మట్టితో చేసావు, కానీ నన్ను మహిమ జీవిగా చేయాలని ఇష్టపడుతున్నావు. దానికి ఒకటే ఒక మార్గం, వెన్ యూ కమ్ ఇన్ టు మై హార్ట్, నా హృదయంలోకి వచ్చినప్పుడు. ఈరోజు ఎవరైనా ఈ మాటలు వింటూ నిన్నిప్పటిదాకా సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో, సృష్టి గురించి ఉన్నటువంటి ప్రశ్నలను బట్టి నిన్ను పక్కకు పెట్టారేమో, ప్రభువా వారి హృదయంలో నీకు చోటు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడేటట్లు చేయండి, వాళ్ళ మనోనేత్రాలు తెరవమని అడుచున్నాను. ప్రభువా నా హృదయంలోకి రా అంటే నువ్వు వచ్చే దేవుడు ప్రభువా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ మాటలు మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని ఏసే నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.